ప్రాణం అంటే ఏమిటి? ఎందుకు పాటలు రాస్తున్నారు? ఎందుకు మిమ్మల్ని అతీతమైనటువంటి వ్యక్తులు, నామరూపానికి అతీతమైనటువంటి వ్యక్తులు. ఇంత కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు కిటికీలు. కిటికీ అంటే అర్థం ఏంటి? గోడలు ఏదే అక్కడ. కానీ దానివల్ల ఏం చేయగలరు? మీరు చూడగలరు, ఆకాశాన్ని చూడగలరు. ఆకాశం ఒకటే కదా, కిటికీ ద్వారా చూడబడుతున్నటువంటి ఆకాశం మారుతుంది కదా. అలాగా అవధూతుల శరీరాకృతి బట్టి కిటికీ చేసే అది వాళ్ళ ద్వారా ప్రతిబింబిస్తున్నటువంటి ఆకాశం ఒకటే. కిటికీ రకరకాల షేపులు ఉండొచ్చు, నవమర్ష షేపులు ఉండొచ్చు, చోటోమ షేపులు ఉండొచ్చు, అవధూత రామరేటి షేపులు ఉండొచ్చు, చదవబట్టిన కిటికీ అయి ఉండొచ్చు. అది బోధకాలు ఆయన వాళ్ళు చేయగల అంతే కదా. బోధకాలు చదవబట్టిన కిటికీ అవచ్చు. కిటికీ చదవబట్టి ఏమైందిట? ఆకాశంలో మార్చలేదు అర్థమవుతుందా? అంటే చదవబట్టిన ప్రతి కిటికీ కరెక్ట్ అనుకుంటే చాలా ప్రమాదం. అంటే ఏం చేయాలి? గ్యారంటీడ్ సరికి ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోవాలి. లోకిష్ట పరమస్థ మీద డౌట్ లేదు కదా, ఇంత డౌట్ లేదు. ఆ కిటికీలో వాళ్ళ ఇతర ఉన్నారు అనేది గ్యారంటీ అది. మిగతా అవసరంతో గ్యారంటీ లేదు. మీ నమ్మకం మీ అనుభూతి బట్టి ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి నాకు చీరాలు అవుతూ మన అనుభూతి ఉంటే ఓకే, అనుభూతి లేదు అనుకోండి. అదే ఆ స్థితిలో ఉన్నటువంటి ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటాడో అన్నది కూడా మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ ధ్యాన స్థితి నుంచి వాళ్ళు చ్యుతులవరు, అందువల్ల వాళ్ళు అచ్యుతులు. అచ్యుత అంటే అర్థం అది. అచ్యుత అనే పేరుకి అర్థం ఏమిటి అంటే ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ధ్యాన స్థితిలో ఉన్నాడు, ఇంకోసారి ధ్యాన స్థితిలో లేడు అనేటువంటి ప్రసక్తి రాదు. ఇది కూడా మీకు గుర్తున్నది. అందుకే ఏం చెప్పాము? పాల్గొనడం మన ప్రావచం ఉడకటం భాషించటం హాస లీలా నిద్రాదులు చేయటం. నిద్రలో కూడా ధ్యాన స్థితిలోనే ఉంటాడు, నీళ్ళ తాగుతూనే ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, వాడు ఏ పని చేస్తున్నా డాక్టరేగా. ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఏ పని చేస్తున్నా ఇంజనీరే. నిద్రపోతే వాడు ఇంజనీర్ కాదా? దీనికి అంత కరెక్ట్ అంటే ఆ ధ్యాన స్థితిలో ఉన్నవాడు కదా అంత కరెక్ట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇది అర్థమయ్యి ఆ అనుభూతి మీరు మనసులో ఉంచుకుంటే ఆ ఫోటోలో ఆ వ్యక్తులు మీకు పలుకుతారు, లెక్క పలకరు. ఈ శుద్ధ పెళ్లి చేసిన రాష్ట్రం అంటే రాయటం మొదలెడితే ఏదో సినిమాలో చూశాను నేను వంట వండటం కుంపటి మీద నీరు పోసి అసలు పెట్టు బియ్యం పొంగి అన్నీ చూస్తుంది. కుంపటి మీద ఏం చేయలేదు, కుంపటి వెలిగించలేదు. ఇంకేదైనా పుస్తకంలో రాగేదోడు వాడికి తెలియదు పాపం అలాంటి వాడు కూడా ఉంటారని. మీరు పెద్దలే రా వంటలో వరకు పుస్తకంలో కుంపటి వెలిగించాలని. ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ధ్యాన స్థితి ఆహ్వానం చేసుకోవచ్చు మీరు. కరెంట్ ఎప్పుడూ ఉంటుంది లైన్ లో, చూపులకి వెలుగుతూ ఉంటుంది, ఆఫ్ చేస్తారు అంటే కరెంట్ పోదు, ధ్యాన స్థితి పోదు. కానీ ధ్యాన స్థితిని ఉపయోగించుకోకపోవచ్చు. ఆన్ చేసుకుంటూ ధ్యాన స్థితి ఉపయోగపడదు. స్టెప్ బై స్టెప్ దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఎంచింది. ధ్యాన స్థితి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ధ్యాన స్థితిలో బ్రేక్స్ లేవు, కరెంట్ ఫ్లోలో బ్రేక్ ఉండదు. స్విచ్ ఆన్ ఆఫ్ అవ్వచ్చు, కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే కరెంట్ లేదు అని అర్థం కాదు. కరెంట్ ఉపయోగించుకోవటం లేదు అని అర్థం. మరి కరెంట్ పోతే ఇక్కడ కరెంట్ అదే విషయం, అక్కడ కరెంట్ పోదు. అది దేశ కాలాతీతమైనటువంటి కరెంట్. గ్రహం అయ్యే ప్రసక్తే లేదు. అది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఆ ధ్యాన స్థితి అన్నది చరము అచరము రెండిట్లోనూ ఉంది. అంటే శివలింగం మట్టితో చేసిన ధ్యాన స్థితి ఉంటుంది. ధ్యాన స్థితి కోసము మనుషుల్ని మీరు వెతుక్కోకండే. రాయిలో కూడా ధ్యాన స్థితి పలుకుతుంది, లౌకిక ప్రవృత్తిలో పలికింది, రాయిలో పలికింది. మనకు అభ్యర్థులు ఉన్నారు. కానీ మానవ శరీరధారి మాత్రమే చామస్థితిలో ఉంటాడు అనేటటువంటి అపోహలో ఉండకండి. గజేంద్రుడు, స్పైడర్, స్పైడర్ అంటే సాలీడు, సంపాతి, జటాయు, మనుషుల్లో మాత్రమే ధ్యాన స్థితిలో ఉన్నవాళ్ళు. ధ్యాన స్థితిలో అందరూ లేరు. ఇంకా మానవ శరీరధారి అయినటువంటి ధ్యాన స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఎవరి స్విచ్? మీ స్విచ్. ఆయన ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు. కరెంట్ ఇది ఆన్ లేదా? ఆ ఆన్ చేసుకునేటటువంటి ప్రక్రియ ఆడది. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు అర్థం అవుతే సరే పది గంటల ఆరతి మిస్ కాక లేదు మిస్ అయినా అంచేత పది గంటల ఆరతి మనం మిస్ అవ్వం. ఇప్పుడు ఎక్కడెక్కడున్నా ఆ టైం దగ్గర పడితే లెక్చర్ ఆపేసి ఆరతికి వెళ్తాం. ధ్యాన స్థితి, పరమ శాంత స్థితి, ఋతుమల ప్రజ్ఞ స్థితి, యోగ స్థితి, బ్రాహ్మీ స్థితి అన్నీ ఒకటే. మళ్ళీ మళ్ళీ ఒకే విషయాన్ని చెప్పడానికి నేను చేసే ప్రయత్నం ఎందుకు అంటే ధ్యాన స్థితి అనే స్థితి లేదు, శాంత స్థితి అనేటటువంటి స్థితి లేదు, బ్రాహ్మీ స్థితి అనేటటువంటి స్థితి లేదు, ఋతుంబర ప్రజ్ఞ అనేటటువంటి స్థితి వేరు. కానీ స్థితి వేరు కాదు, నువ్వు ఉపయోగించుకునేటటువంటిది వేరు. వ్యక్తి ఒకటే, అందంగా పనిచేస్తాడు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే ఇన్స్పెక్టర్ అయితే వాడించవు, తమ్ముడుగా పనిచేయొచ్చు, భర్తగా పనిచేయొచ్చు, శత్రువుగా పనిచేయొచ్చు, అప్పిచ్చేవాడుగా పనిచేయొచ్చు. కదా అర్థమవుతుందా? అలాగే ధ్యాన స్థితిని మీరు విభిన్న పరిస్థితులలో ఉపయోగించుకునేటప్పుడు అది వేరు వేరు మాటలు. అంటే అర్థం ఏంటి, అలా ఉపయోగించుకోవటం కూడా మీరు నేర్చుకోవాలి. ఇతర ధ్యాన స్థితి వెళ్ళిపోతే సరిపోదు, మీరు ధ్యాన స్థితిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ధ్యాన స్థితిని ఉపయోగించుకోలేనటువంటి వాడు జనరల్ అయిపోతాడు. జనరుడు అంటే అర్థం లేదా? వాడికి మూర్ఖుడికి టెక్నికల్ గా తేడా ఉండదు. టెక్నికల్ గా వాడు పరమర్శిస్తున్న వాడే ఇండివిజువల్ గా వాడు గొప్పగానే ఉంటాడు. కానీ వాడికి, వాడి ప్రపంచానికి, వాడి చుట్టుపక్కల ఉన్న వాడికి వాడు పనికిరాడు. అది కాదు మనం కోరుకునేది. ఆ తేడా అందుకు ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది. అందుకని వివేకానంద రావాల్సి వచ్చింది. చేత వివేకానంద కనుక అప్పుడు వెళ్ళిపోయి ఉంటే తనకి ఉపయోగపడేవాడు కాదు, ప్రపంచానికి ఉపయోగపడేవాడు కాదు. జ్ఞానస్థితులకు వెళ్ళడం లేదు. అదే సాధించండి వాగు. అలాంటి పరిస్థితి మనకి ఎవరికి రాకూడదు. ఆ పరంపర వాళ్ళం మనం, కబీర్ పరంపర వాళ్ళం మనం, సమర్థకులు రామదాసు పరంపర వాళ్ళం, రామకృష్ణ పరమహంస పరంపర మనది, శ్రీరామ శర్మ ఆచార్య పరంపర మనది. ఆ స్టాంప్ ఉండాలి. మర్చుకోలేదు మనం, మర్చుకోవాలన్నా మర్చుకోవాలి ఇంపాసిబుల్. అది నాన్న మీద కోపం వచ్చాను, ఈ చీపులను నాన్నవు కాదు, చీపులను నా తండ్రి కాదు అన్నావు అనుకో అంటే నాను
పరంపరకి వేరుగా ఉండి నేను ఇది నేర్చుకోగలను. ఆ మూర్ఖత్వం నుంచి ముందు మానవుడు బయటపడాలి. మీ పరంపర మీకు తెలియాలి, మీరే పరంపర వాళ్ళు. ఇది వరకు అయితే ఆ గోత్రంలోనే తెలిసిపోయారు, ఏ ఋషి పరంపర వాళ్ళు. ఇప్పుడు ఆ గోత్రంలో మీరు పుట్టారంటే ఆ పరంపర అదే. కానీ వాళ్ళు ఏం చేశారో తెలియదే. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చాలా సీరియస్ సబ్జెక్ట్, తెలియదు మరి ఎంత కమ్యూనికేట్ అవుతోందో. కానీ మీరు మళ్లీ మళ్లీ విని మధించి డిస్కస్ చేసుకోండి. మీకు అర్థమైంది అని అనిపిస్తే నేను తప్పు చెప్పాను అని అర్థం. మీకు అర్థం కాలేదు ఎందుకది ఆ మాట అంటున్నాను అంటే అర్థమైపోతే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ అంటే ఏమిటో నీకు అర్థమైపోతే నువ్వు బ్రహ్మవే అంటే ఆ శక్తులన్నీ రావాలి మీకు అర్థమవుతే. అంతవరకు అర్థంలే. అంటే ఏంటి అర్థం? సిగరెట్ తాగితే నేను చస్తాను అని నీకు అర్థమవుతే నువ్వు సిగరెట్ తాగవు. తాగావు అంటే అర్థం ఏంటి? నీకు అర్థం కాలేదని. ఇక్కడ అంతే. ఇంత చెప్పినా కూడా మన ఆలోచన ధోరణి మారకపోతే, మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో అది మారకపోతే అర్థం కాలేదు అని అర్థం. దానివల్ల మీరు బాధపడిపోక్కర్లే, అది చాలా సహజము. అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల సంసిద్ధత ఉంటే తప్ప అసలు ఇక్కడికి రావు. ఇక్కడికంటే నా ఉద్దేశం ఇక్కడికని కాదు, ఈ మానసిక స్థితిలో. ఇంచేత మీరు నిరాశ చెందిపోయి గాభరా పడిపోయి అవుతే ఏం చేయాలని ఏం కాదు, అది అంతే. అదే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ప్రాసెస్ ఇది. ధ్యాన స్థితి యొక్క వివేచన చెప్తూ చెప్తున్నాను నేను. ఈ ధ్యాన స్థితిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద ఓన్లీ టూల్, ఇది ఒక్కటే మార్గం మనకి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, దీన్ని పొందిన తర్వాత అసలు నీకు దుఃఖం ఉండదు అన్నాడు. అసలు దుఃఖం ఉండదు మీకు. దుఃఖం ఉంది అంటే అర్థం ఏంటి? పొందలేదు అన్నది. పొందటం చాలా సులభం, అది ఈ కాలంలో ఇంకా సులభం. కానీ ఏంటి, మీ సంసిద్ధత చూపించాలి ప్రకృతికి. అది తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి మానసిక స్థితి కావాలి. మానసిక స్థితి ఇది. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, పారిపోకండి. మీరు ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉండాలో డెస్టిన్డ్, అది దాన్ని మార్చుకోకండి. మీరు దాన్ని మార్చడానికి ట్రై చేశారు, నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాలేదు అని అర్థం. ఏంటి మార్చుకోమంటున్నాను నేను? మీ మానసిక స్థితిని మార్చుకోమంటున్నాను. ఏమిటి ఆ మానసిక స్థితి? మానవ శరీరం ఇంత అద్భుతమైనదవుతే, మానవ శరీరము ద్వారా ప్రపంచంలో ఇప్పుడున్నవి, రేపు రాబోయేటటువంటి ఎన్ని రకాల శక్తులున్నా, ఆ శక్తులన్నీ మానవ శరీరము ద్వారా మనం ఉపయోగించుకోగలము. మానవ శరీరాన్ని మీరు ఏమీ మార్పు చేసుకోక్కర్లేదు, అది అర్థం చేసుకోండి. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీ శరీరంలో ఏం మార్పులు తెచ్చుకోవాలి? కానీ కార్ డ్రైవింగ్ వచ్చేస్తే ఎంత సులభం, నడవటం బదులు కూర్చునే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ దానికి మీ శరీరంలో మీరు ఏం మార్పులు చేసుకున్నారు? ఏం చేసుకోలేదు. ఏం నేర్చుకున్నారు? అలాగే ధ్యానము నేర్చుకోగలిగితే ప్రకృతిలో భూత భవిష్య వర్తమాన కాలాలలో ఉండే అన్ని ప్రాకృతిక శక్తులను నువ్వు ఉపయోగించుకోగలవు అని అర్థమైన తర్వాత ధ్యానము చేయటానికి నాకు టైం దొరకలేదు అంటే ఏమనుకోవాలి? అర్థం కాలేదు అనుకోవాలి. అంతే, అది మీకు చాలా స్పష్టంగా అర్థమవాలి. ఇంచేత ఇది వంక పెట్టుకుని చాలాసార్లు మనం చెయ్యం. చేయలేదు అంటే అర్థం, నేను చెప్పిందేమీ అర్థం కాలేదనమాట. పెళ్ళుంది, ఇంట్లో పరీక్ష ఉంది, దేనికి అటెండ్ అవుతాడు వాడు? మరి అంచేత ఇది అర్థం చేసుకోండి. కానీ ఈ ధ్యాన స్థితి మీరు పరీక్ష రాస్తే కూడా పొందవచ్చు. అంచేత మీరు బాహ్యముగా ఏమీ మార్చక్కర్లేదు, అది మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి. ఇంచేత ఇది వినగానే బాహ్యంగా ఏదో మారిపోవాలనిపిస్తుంది, మీకు ఎక్కడికో వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బాహ్య పరిస్థితుల్లో ఏమీ మార్పులు తీసుకురాక్కర్లేదు అనేది నేను చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకేంటి, అది చాలా ఉంది మనుషులకి. అది అక్కడేదో ఉందేమో, ఇక్కడేదో ఉందేమో, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, వెళదాము అని మీకు అనిపిస్తే అది ధ్యానము కాదు. ఇంకేటంటే ధ్యానము అనేది అంతర్యాత్ర తప్ప బహిర్యాత్ర కాదు. ఇట్ ఈస్ ఇన్వర్డ్ ప్రాసెస్, అంతరంగ విద్య. మీ అంతరంగం ఏంటో మనకే తెలియదు, ఇంకా బయట వాళ్ళకి ఏం కనిపిస్తుంది? సబ్ కాన్షియస్ అంటాం మనం. నా సబ్ కాన్షియస్ లో ఇది ఉంది మాస్టర్ అని చాలా మంది ఫోన్ చేసి చెప్తారు నాకు. నీకు సబ్ కాన్షియస్ లో అది ఉందని తెలిస్తే అది కాన్షియస్ అయింది, సబ్ కాన్షియస్ ఎలా అవుతుంది? అంతేనా? అంత కామన్ సెన్స్ కూడా ఉండదు మనుషులకి. సబ్ కాన్షియస్ అంటేనే అర్థం అది కాన్షియస్నెస్ లో లేదు కదా. ధ్యాన స్థితి మీ జాగృతావస్థలో ఉండేటటువంటి ఏ అనుభూతి కాదు, అది గుర్తుంచుకోండి. అందుకు ఇంత చెప్తున్నది, జాగ్రత్తావస్థలో మీరు పొందగలిగే ఏ అనుభూతి కూడా ధ్యానస్థితి కాదు. అంచేత ఎక్కడికి వెళ్ళాలి ధ్యానస్థితికి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా జాగ్రత్తావస్థలోనేగా వెళ్ళాలి. అంచేత జాగ్రత్తావస్థలో అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ హెల్ప్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఎక్కడో మార్కెట్ ప్లేస్ లో ఉండటం, ఆశ్రమంలో ఉండటానికి తేడా ఉంది. దేంట్లో తేడా ఉంది? జ్ఞానములో, అనుభూతిలో కాదు. చాలా అర్థమవుతుందా చెప్తున్నది ఏంటో, నేను ఏం చెప్పదలుచుకున్నానో అర్థమవుతుందా? దయచేసి ఇది అర్థం చేసుకోండి, ధ్యాన స్థితి కొరకు మీరు ఏ ప్రయత్నము చేయక్కర్లేదు, ధ్యానము కూడా చేయక్కర్లేదు. అది ఇది చెప్తున్నది. చాలా జాగ్రత్తగా ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. సీక్వెన్స్ ఫాలో అవుతూ ఉంటే ఈ మాటల్లోనే వెళ్ళిపోవచ్చు మీరు ధ్యాన స్థితిలోకి. ఏం చెప్తున్నాను, ధ్యాన స్థితి చేతనత్వములో జాగ్రత్తావస్థలో పొందేటటువంటి అనుభూతి మాత్రము, ఖచ్చితముగా ధ్యాన స్థితి కాదు. అంచేత నాకు ఈ అనుభూతి వస్తోంది అన్న అనుభూతి మీకు ఉంటే అది ధ్యాన స్థితి మాత్రం కాదు. ముందు ఈ భ్రమలు పోవాలి మీకు. నాకు దేవుడు కనిపించాడు, విష్ణువు కనిపించాడు, స్వర్గలోకం కనిపించింది అంటే ఏంటర్థం? ధ్యాన స్థితి కాదు అని. అది తప్ప రైటా, దాని గురించి నేను చర్చించడం లేదు. చాలా గొప్పదో వచ్చది, ధ్యాన స్థితి మాత్రం కాదు. నువ్వు ఏమి దర్శించినా అది ధ్యాన స్థితి కాదు. ఏమి విన్నా అది ధ్యాన స్థితి కాదు. ఏది మీకు స్పృశించినా ధ్యాన స్థితి కాదు. అంటే ఏంటి, పంచేంద్రియాల ద్వారా మీరు పొందేటటువంటి ఏ అనుభూతి అయినా ధ్యాన స్థితి యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు. అలసిపోయినటువంటి వ్యక్తి నిద్రపోతాడు, నిద్ర లేస్తాడు, ఫ్రెష్ గా ఉంటాడు. ఈ ఫ్రెష్ గా ఉండేటటువంటి నిద్రస్థితి కాదు, నిద్రాస్థితి యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్. అలాగా మీరు పొందేటటువంటి దివ్యానుభూతులన్నీ కూడా ధ్యాన స్థితి యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ధ్యాన స్థితి కాదు. మీకు చాలా క్లియర్ గా ఉండాలి. ఇంచేత మీకు ధ్యాన స్థితి స్పష్టంగా అర్థమవుతే తప్ప అంతర్యాత్రలో ధ్యాన స్థితిని చేరుకోలేరు. నా ఉద్దేశం ఏంటి, ధ్యాన స్థితికి మీరు వెళ్ళాలని. ఎన్ నేతి నేతి వచనే నిగమావోచు, వేదములు ఏది కాదు 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 అని చెప్తాయో అది ధ్యాన స్థితి. నేను అలా విశాలంగా అయిపోతున్నాను, ఖచ్చితంగా ధ్యాన స్థితి కాదు అది. ఇంచేత నీకు తెలుస్తోందిగా, తప్ప అది తప్పంటనే అనంత మార్గంలో మజిలీలే, అవన్నీ మార్గంలో మజిలీలే. ధ్యాన స్థితిలో వచ్చే అనేక మజిలీలు విశ్వరూప దర్శనంలో కనిపిస్తాయి. మీ ఆర్తికి టైం అవుతే మాత్రం అందరం లేచి ఆర్తికి వెళ్దాం, అది చెప్పి ఆపేసి ఎక్కడ. అంచేత ధ్యాన స్థితి పొందటానికి షార్ట్ కట్ ఏం చెప్పాను నేను, ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వరూపమును నఖ శిఖ పర్యంతము చూడగలగాలి మీరు. కానీ శరీరాన్నే పట్టు కూర్చుంటే ఖచ్చితంగా ధ్యాన స్థితి కలరు. మరొకటి, మరి నేను చెప్పింది ఏంటి ఇంతసేపు, ఆ శరీరమును కిటికీ వలె ఉపయోగించుకోవాలి మీరు, మూసివేసిన కిటికీ శరీరము. అందుకే సాయి వాళ్ళు ఏం చెప్తారు, ఈ 5½ అడుగుల శరీరము మీరు సాయి అనుకుంటే గంగలో దిగారు, సాయి శిరిదిలోనే ఉన్నాడు అనుకుంటే గంగలో దిగారు, వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉన్నారు అంటే గంగలో దిగాము. అర్థమవుతున్న ఉదాహరణలు. మరి భౌతిక శరీరము నుంచి ఆ ధ్యాన స్థితిని ముందు దర్శించటం ఎలా? దర్శనానికి మన దగ్గర 2 ఇంద్రియాలు ఉన్నాయి, ఒకటి కర్మేంద్రియం ఉంది, ఒకటి ఏంటి జ్ఞానేంద్రియం, కాళ్ళు కన్ను. అంచేత ధ్యాన స్థితి యొక్క దర్శనం కావాలి అంటే ఈ 2 ఇంద్రియాలు ఉపయోగించాలి మీరు, అంతేగా. ఇంకో ఇంద్రియం వినిపిస్తే ఇంకో ఇంద్రియాన్ని మీరు ఉపయోగించుకుంటే తప్పవుతుంది కదా. అంచేత కాళ్లతో తీర్థయాత్రలు కానీ ఆ గురువుల సమాధి దగ్గరికి కానీ వెళ్తాం, వెళ్ళాక ఏం చేయాలి, కళ్ళతో చూడాలి. అంచేత మేము ఇంట్లో ఆర్తి తీసుకుంటే సరిపోతుందా? కుదరదు. అందరూ ఒక చోటే చేరాలి, ఒక సమూహం చేరాలి. ఆ సమూహం 2 రకాలుగా పనిచేస్తుంది. సమూహం ఎక్కువ అవుతున్న కొద్దీ ధ్యాన స్థితి యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది, తీర్థస్థలంగా మారుతుంది, డబుల్ యాక్షన్. మనుషులు ఎక్కువ అవుతున్న కొద్దీ రిజల్ట్ పెరుగుతుంది. తిరుపతి అవి అలాగా వస్తున్న కొద్దీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అది ఏం చేసాం, అక్కడ కాళ్ళు ఉపయోగించుకున్నాం. కాళ్లు మాత్రమే ఉపయోగించుకుంటే సరిపోదు, ఇంచేత కాళ్లు కర్మేంద్రియాలు కనుక. జ్ఞానం కావాలిగా, జ్ఞానం ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి, కన్ను ఉపయోగించుకోవాలి. ఆరితది వీటిని ఎలా ఉపయోగించుకుంటాం, ఏం చేయాలి అన్నది తర్వాత ఆలోచిద్దాం, అది మనసులో ఉంచుకోండి పక్కన. ఎందుకది తర్వాత ఉపయోగిస్తున్నాం అంటున్నాను అంటే, అసలు ఈ అగ్ని అంటే ఏంటో మీకు తెలియాలి. ఈ అగ్ని అంటే ఏంటో మీకు తెలియనంత వరకు కూడా, అగ్ని అంటే అర్థం ఏంటంటే ఏది మనకి ముందు ఉండి నడిపిస్తుందో అది అగ్ని. చాలా జాగ్రత్తగా నిర్వచనాన్ని అర్థం చేసుకోండి. ముందు ఉండి నడిపించేది, మనకి దారి తెలియదు, ఏం చేస్తున్నా చేపట్టుకుని ఏదైతే దారి చూపించేటటువంటి ఎబిలిటీ ఉందో దాన్ని అగ్ని అంటాం మనం. అంచేత ఆ జ్యోతి ఉందే ఆరతిస్తాం మనం. ఆ ఆరతిస్తున్నప్పుడు అగ్నిని మీరు అలా ఉపయోగించుకోగలగాలి. అందుకని ఇన్ని రకాలుగా చెప్తున్నాను నేను. ధ్యాన స్థితి రకరకాల పేర్లతో పిలుస్తామని చెప్పాను కదా, రకరకాల పేర్లతో ఎందుకు పిలుస్తాం, ఉపయోగం మారుతుంది కనుక. కేవలము జ్యోతి వెలిగించి బాహ్యంగా ఉన్నటువంటి వస్తువుని చూస్తే బాహ్య ఇంద్రియం మాత్రమే పనిచేస్తుంది అంతేగా. ఆర్తి వెలిగించే ఎదుర్కొండ సాయిబాబా విగ్రహం కనిపించింది. ఏం చేశాం మనం, బాహ్యంగా ఉన్నదాన్ని చూశారు మీరు. కానీ ధ్యానము అంటే ఏం చెప్పాను, అంతరంగ యాత్ర. అంతరయాత్ర ఎలా చేయాలి అన్నది తెలియనంత వరకు ఈ ఆర్తి దురుపయోగం అవ్వదు, ఉపయోగపడుతుంది. గీత గీస్తూ ఉన్నాం, 99 దెబ్బలు కొట్టాం ఒక ఇటుకని బదులు కొట్టడానికి, బదులవలే. 100 దెబ్బ కొడితే ముక్క అయింది, అది 2 ముక్కలు చాలా, అది 99 వేస్ట్ అయిపోయింది, చివరి దెబ్బే పనిచేసింది అంటామా, అది కదా. 99 దాని షేర్ దానికి ఉంది. అలాగే ప్రతి ఆరతి ఇంపార్టెంటే. మీకు అంతర్యాత్రకి తీసుకెళ్లేటటువంటి ఆరతి ఒకటి వస్తుంది, కానీ అది మొదటి ఆరతి అవ్వదు గ్యారంటీగా. ఆరతులు చూడగా 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 దెబ్బ మీద దెబ్బ పడగా 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 ఎప్పుడో ఒక ఆరతి మిమ్మల్ని అంతర్యాత్రలోకి తీసుకెళ్తుంది. అర్థమవుతుంది కదా. ఇంకేత ప్రతి ఆరతి ఇంపార్టెంటే, ప్రతిరోజు ఇంపార్టెంటే. ఎంతవరకు అంతర్యాత్ర స్టార్ట్ అవుతాయి, అంతర్యాత్ర స్టార్ట్ అయిందా లేదా అని నన్ను అడిగా అనుకో స్టార్ట్ అవ్వలేదని అర్థం. అంతేగా, నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, శివస్థితి యొక్క విద్య, మన్మధుడిని కాల్చి పారేసినటువంటి విద్య, శివుని యొక్క మూడవ నేత్రము యొక్క విద్య. లింక్స్ అర్థమవుతున్నాయి కదా. అంచేత అంతర్దృష్టికి ఏం కావాలి మీకు, తృతీయ నేత్రం కావాలి. ఆరతి అది ఇస్తుంది. బాహ్య జగత్తులో మీరు ఎలా ఆరతి చేశారు, మీరు చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, అంతర్దృష్టి ఓపెన్ అయిందా అన్నది ఇంపార్టెంట్. ఆర్తి చేయకుండా మాత్రం అది ఓపెన్ కాదు, షార్ట్ కట్స్ లేవు. కానీ ఆర్తి నువ్వు చేసినా ఇంకోటి చేసినా ఎవరు చేసినా అంతర్దృష్టికి అది తీసుకెళ్లగలిగితే ఓకే. అందుకని ఆర్తి చూశాక ఏం చేస్తాం, కళ్ళు మూసుకుందాం సహజంగానే. అంచేత బాహ్యంగా జరిగినటువంటి చర్య ఇంపార్టెంట్ కాదు, కానీ అనింపార్టెంట్ కాదు. మీకు ఆ ద్వంద్వం ఎప్పుడు ఆధ్యాత్మికతలో వస్తుంది, నిర్గుణం అంటాడు మనసగుణం అంటాడు, రెండు ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది, లేకపోతే ఖండింపబడుతుంది. మీరు అది అర్థం అవ్వాలి మీకు. ఎప్పుడు ఖండితమైనటువంటి మనస్సుతో అఖండాన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నం ఇది. అంచేత అది తప్పదు, అది కన్ఫ్యూజన్స్ తప్పవు. కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఏ స్థితిలో అవుతే ఇది చెప్పబడుతోందో ఈ క్యాసెట్ అందుకు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మాటల ద్వారా ఋతుంభర ప్రజ్ఞని అందజేయగలగటము సంభవం అవుతే ఈ క్యాసెట్ చేస్తుంది, లేకపోతే చేయదు. ఇంతకంటే గొప్ప ప్రయత్నం ఉంటుందని నేను అనుకోను ప్రపంచంలో. ఉంటే ఈ క్యాసెట్ చెయ్యాలి ఆ పని. అంటే మీరేం చూడాలన్నమాట, మాటలు కాదు, మాటలు మధ్య ఉన్నటువంటి అంతర్దృష్టిని గమనించగలగాలి మీరు. మిమ్మల్ని అంతర్దృష్టి వైపు ఇది ఎలా తీసుకెళ్తుందో స్టెప్ బై స్టెప్ మీకు అర్థం అవ్వాలి. దాన్ని గమనించుకోండి. మాటలు వినొద్దు, మాటలు కాదు, మిమ్మల్ని అంతరస్థితి వైపుకి తీసుకెళ్ళటానికి చేసే ప్రయత్నం మాటలతో. అమావాస్య వెళ్ళిపోగానే వచ్చే రెండో రోజు చంద్రుడు ఎలా ఉంటాడు? ఆకాశంలో స్పష్టంగా కనిపించాడు. అదిగో ఆ చెట్టు ఉందే, ఆ చెట్టు చివర ఆకుందే, కదులుతోంది, ఆ ఆకును చూడు, దాని వెనకాతనే ఉన్నాడు చంద్రుడు అన్నాననుకో. మీరు ఆకును చూస్తే ఏమవుతుంది? చంద్రుడు ఎక్కడున్నాడు? ఇది అంతే. ధ్యాన స్థితి మాటలతో మీకు అర్థం కాదు, కానీ మాటల్ని మీరు జంప్ చేయగలిగితే కనిపిస్తుంది మాటల వెనకాతలు ఉన్నటువంటి నిశ్శబ్దమే. కానీ అది కాళ్లతోనూ కళ్ళతోనూ చేయగలరు మీరు. రెండు కలిసి ఉపయోగించుకోవాలి, వేరు చేయకండి దాన్ని. భౌతికమైనటువంటి ఆరతి చాలా అవసరం, కానీ భౌతికమైనటువంటి ఆరతి ఇవ్వటం కంటే ఆరతి ఇస్తున్నప్పుడు జరిగేటటువంటి అంతర్ ప్రక్రియ చాలా ముఖ్యం. తుకారాం పాదుకలున్నాయి ఇప్పటికీ, ఎదురుకుండానే ఉన్నాయి. మీరు ఏంట ఊరు? మనం వెళ్ళామని పండరిపూర్ అక్కడే ఉన్నాయి. తుకారం బొమ్మ కూడా ఉంది అక్కడ. సశరీరముగా విత్ దిస్ ఫిజికల్ బాడీ వెళ్ళాడు. అమరత్వము సంభవమే ఈ భౌతిక శరీరంతో అందరి ముందు వెళ్ళాడు. మీరు వెళ్ళొచ్చు, ఆ పాదుకలే ఉన్నాయి అక్కడ. కానీ వాడు, నేను అక్కడ నుంచుంటే నా చేతి నుంచి అది 100 రూపాయల నోటు ఉంటే లాగేసుకున్నాడు పూజారి. లాక్కున్నాడు, తప్పు చేశాడు, నేను ఎలాగో ఇవ్వబోతున్నాను. వాడికి తొందర 100 ఇవ్వడం, 100 ఇచ్చేవాడు వాడికి ఎక్కడ కనిపిస్తాడు? కిషోర్ కాపులు అప్పుడు నాతో ఉన్నాడు, ఆర్చడు, పురోహితుడు, దెబ్బకి దూరం వెళ్ళాడు వాడు, నన్ను ఒక్కడనే వదిలేశాడు. ప్రశ్న అర్థమైందా నేను చెప్తుంది ఏంటో? అక్కడ ఆ పండరీపురే, ఆ విఠల బొమ్మే, అక్కడే శివాజీ మహారాజ్ అనేక రూపాలతో శివాజీని మల్టిప్లై చేస్తాడు తుకారాం. ఈ మధ్య జరిగిన సంఘటనేగా ఇది, ఎప్పుడో జరిగిన త్రేతాయుగ సంఘటన నేను చెప్పటంలే. వస్తారు పట్టుకోవటానికి శివాజీని ఇక్కడున్నాడని, మరి తుకారాం బాధ్యత కదా. తుకారాం సమక్షంలో శివాజీ పట్టుబడిపోతే ఇంకేముంది కదా. మీరేమి చేయొద్దంటాడు, యుద్ధానికి వెళ్తానంటాడు, యుద్ధానికి వెళ్ళొద్దంటాడు. పరమ శాంత స్థితి గురించి చెప్తున్నాను నేను. నువ్వు యుద్ధం చేస్తే శాంత స్థితి ఎలా ఉంటుంది? కానీ ఎప్పుడైతే తుకారాం సమక్షంలో అతను శాంత స్థితికి వెళ్ళగలిగాడో ఏం జరిగింది? అనేక మంది శివాజీలు యుద్ధం చేశారు, కానీ వీడు యుద్ధం చేయలే. పారాడాక్స్, ఆ ద్వంద్వం మీరు ఎప్పుడో అర్థమయ్యి అర్థం అన్నట్టు ఉంటుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న వాటికి గాభరా పడిపోతాం, ఇది నేను చేయలేదు, అది నేను చేయలేదు, అది అసలు యుద్ధమే చేయలేదు ఆయన. మీరు చిన్న చిన్న వాటికి గాభరా పడతారు, కానీ యుద్ధం జరిగింది అక్కడ. సంఘటన ఇది హిస్టారికల్ ట్రూత్. ఆ శాంత స్థితి గురించి చెప్తున్నాను, ఆ ధ్యాన స్థితి మీకు సంభవమే. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తడిసిపోయి ఉంటే అగ్గిపెట్టి వెలిగించండి. వెలిగించగలరా అంటే అగ్గిపెట్టి పనిచేయదని అర్థం. పనిచేస్తుంది ఆ అగ్గిపెట్టే, పనిచేయాలంటే ఏం చేయాలి? అది తడిపోవాలి. లేదు, పోకుండానే వెలగాలి అంటే ఎలా వెలుగుతుంది? కుదరదు. జరుగుతున్నటువంటి తప్పు అది. ఈ శరీరముతోనే తుకారాము వాళ్ళు పొందినటువంటి, రామకృష్ణ పరమహంస పొందినటువంటి స్థితి మీరు ఇప్పుడే పొందవచ్చు. కండిషన్ ఏంటి అంటే, వాళ్ళు ఉన్న స్థితిలోకి మీరు వెళ్ళాలి తప్ప వాళ్ళని మీ స్థితికి కిందకి దాక్కండి, జరగదు. దే విల్ నాట్ కమ్ డౌన్. వాళ్ళు కిందకి రాలేరు, వాళ్ళు వద్దాం అనుకున్నా రాలేరు పాపం వాళ్ళు. చాలా ట్రై చేశాడు. నాకు తెలిసి ఆధ్యాత్మిక జగత్తులో ఆజ్ఞా చక్రపు స్థితి చెప్పటానికి ట్రై చేసినటువంటి ఏకైక వ్యక్తి రామకృష్ణ పరమహంస. హిఫైల్ విశుద్ధి వరకు చెప్పేవాడు. ఆజ్ఞాచక్రము దగ్గరికి వెళ్ళగా అయిపోయాయి, ఫినిష్, చెప్పలేకపోయాడు. చదవండి, అవంతా చదవాలి మీరు. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పుస్తకము మీరు ఆ రోజే చదవగలిగితే దాని ఎఫెక్ట్ ఉంటుంది మీకు. క్లాస్ వర్క్ లాగే, క్లాస్లో లెక్చర్ పాఠం చెప్పగానే మీరు వింటే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. నేను ఎప్పుడో నాకు వీలున్నప్పుడు చదువుతాను, చదువుకు రిజల్ట్ ఉంటుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అంచేత చెప్తున్నది విధంగా ఆజ్ఞాచక్రము అన్నా, అగ్నిచక్రము అన్నా, అంతర్దృష్టి అన్నా, శివుని యొక్క మూడో నేత్రము అన్నా, అగ్ని విద్య అన్నా, ధుని అన్నా ఒకటే. ఇది క్లియర్ గా ఉండాలి మనస్సులో మీకు, తర్వాత తర్వాత ఉపయోగించుకుంటారు. ఇది ఎలా చెప్పాలా మీకు అని నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను అంటే ఇదండి సుందరకాండాన్ని సీత ఇచ్చింది. సుందరకాండలో ఎక్కడుంది ఇది? లంకా దహనంలో ఉంది. ఇది పెట్టినట్టుంది అక్కడ పెన్సిల్. గురువులు అలా అందిస్తారు, నువ్వు ఖాళీగా ఉండాలి. అందుకే నేను ఆర్తికి వెళ్తూ ఉంటే ఆ పుస్తకం నాకెందుకు అనుకున్నాను అనుకో. భావం గురించి చెప్తున్నాను, మీరు ఏ స్థితిలో ఉంటే మీకు పలుకుతాడో గురువు. నువ్వు గురువుకి చెప్పకు ఎలా ఉండాలో, నీకే అర్థమైపోతే గురువు శిష్యుడు ఎలా ఉండాలో, పాప ఆయన నీకు శిష్యుడిగా చేస్తాడు. భావం అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. పరివ్రాజకులుగా నిరంతరము మీరు ధ్యాన స్థితిలో ఉండవలసి ఉన్నది. అంది ఫస్ట్ కండిషన్, మీకు లాస్ట్ కండిషన్ కూడా. అయితే ఆ స్థితిలో కనుక మీరు వెళ్ళిపోతే ఇంకా అది ఓపెనింగ్ అవుటనే, ఇంకా మీరు చేసేదేం లేదు. స్ప్రౌట్ అయింది విత్తనం, అంకురించింది. అంకురించాక ఏం చేయాలి ఇంకా? మీరు ఏం చేయక్కర్లే. టైంకి ఇంత నీళ్లు పోస్తూ ఉంటే, ఇంకోళ్ళెవరో వచ్చి దాన్ని తినకుండా ఉంటే మహావృక్షం అయిపోతుంది అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఈ పరివ్రాజిక శిబిరంలో కూడా మీకు జరగబోయేది అదే. ఈ క్యాసెట్స్ కూడా రేపు భవిష్యత్తులో చేయబోయేటటువంటి పని అదే. ఉంటే క్యాసెట్ రికార్డ్ అవుతే తెలీదు నాకు ఏమవుతుంది, నా చేతిలో లేదు కదా దీస్ క్యాసెట్స్. అసంభవాన్ని సంభవము చేయటానికి చేసే ప్రయత్నం అది. వాక్ ద్వారా ధ్యానస్థితి గురించి చెప్పగలిగితే ఏదైనా ఉంటే దిస్ ఈజ్ ది లాస్ట్ అటెంప్ట్. దీన్ని మించి ఇంకోళ్ళు చెప్పగలరు అని నేను అనుకోను. భాష ద్వారా, భాష అసంభవం అది. కానీ చెప్పాను కదా సంభవం ఎలా అవుతుంది. చంద్రుడు ఉదాహరణ చెప్పానే, ఆకాశంలో ఉన్నటువంటి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రోజు ఉండేటటువంటి చంద్రుడు ఎంత క్షీణంగా ఉంటాడు, కనిపించాడు. కానీ చూపించడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎటువైపు చూడమంటున్నానో అటువైపు చూడాలి. ఎక్కడ చూడాలి? ఆకాశంలో చూడాలి. సుందరకాండ ఆ సెంటెన్స్ తోనే మొదలవుతుంది. సుందరకాండ యొక్క మొదటి శ్లోకం కనుక మీరు చదివితే అదే సెంటెన్స్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడ నేను ఆపుతున్నాను. నేను